చాలా ప్రాంతాల నుండి చాలా మంది ఉన్నారని అన్న యోనా అన్న చెప్పారు. నాకు పూర్తిగా తెలియదు ఎంతమంది ఉన్నారో, ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. నా భాష అర్థమవుతుందో కూడా నాకు తెలియదు. నా పేరు జాన్ క్రిస్టోఫర్, నేను ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాను. అయితే నేను చేసే పరిచర్య మీడియా పరిచర్య, మీడియా ద్వారా దేవుని సువార్త ప్రకటించాలనే కోరిక. అలాగే సిటీ చుట్టూ ఉన్న గ్రామాలలో 60 కిలోమీటర్స్ రేడియస్ లో సిటీ చుట్టూ ఒక సర్కిల్ గీస్తే, 60 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఒక సర్కిల్ గీస్తే సిటీ నుండి 60 కిలోమీటర్ల మధ్యలో 3,600 గ్రామాలు ఉన్నాయి. సో మేము సర్వే చేసిన దాని ప్రకారము 3,600 గ్రామాలు ఉన్నాయి. వాటిల్లో దాదాపు 2,200 గ్రామాలలో ఈ రోజు వరకు కూడా ఒక క్రైస్తవుడు కూడా లేడు. సంఘాలు కాదు నేను చెప్తుంది, ఒక క్రైస్తవుడు కూడా లేడు. సో ఈ ఈ భారం దేవుడు పెట్టడాన్ని బట్టి ఈ గ్రామాలలో మేము పరిచర్య చేస్తా ఉన్నాం. ఎవరికైనా భారంగా ఉంటే మీరు కూడా ఈ గ్రామాలను గురించి పనిచేయాలని అనుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామం, ప్రతి గ్రామం పేరు పేరున లిస్ట్ ఉంది, యూ కెన్ కాంటాక్ట్ అస్. అక్కడ బంజారా గ్రూప్స్ లో అంటే ఇంతకు ముందు జీవన్ జ్యోతి ఆ గ్రూప్ లో ఒకసారి నేను అక్కడ వాళ్ళ మీటింగ్స్ లో ఒకసారి మాట్లాడడం జరిగింది. సో నేను అక్కడ ఒకటేసారి వెళ్ళాను, అక్కడ పెద్ద పరిచర్య ఏం చేయలేదు, కేవలం వాక్యం మాత్రమే బోధించాను. ఎనివే, దేవుడు ఇచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి దేవునికి వందనాలు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సమయం మానవ చరిత్ర మొత్తంలో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. ఎందుకనంటే చరిత్ర చెప్తా ఉంది ఏంటంటే, ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి తెగులు భయంకరంగా ప్రపంచాన్ని ఆటాడిస్తా ఉన్నటువంటి, అల్లాడిస్తా ఉన్నటువంటి తెగులు ఒకటి వస్తుంది అని గత చరిత్ర అంతా చెప్తా ఉంది. ఇంకా భయంకరమైనటువంటి విషయాలు గత చరిత్రలో జరిగినట్టుగా తెలుస్తాయి. 1920వ సంవత్సరం ఆ ప్రాంతంలో, అంతకుముందు 1820 ఆ ప్రాంతంలో, అంతకుముందు 1720 ఆ ప్రాంతంలో, మళ్ళీ అంతకుముందు ఇంకా 16వ శతాబ్దంలో, 15వ శతాబ్దంలో, ఇలా 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి తెగుళ్ళు రావడం అనేటివి మనం గమనిస్తాం. వాటికి రకరకాల పేర్లు పెట్టారు, స్పానిష్ ఫ్లూ అని, లేకపోతే బ్లాక్ డెత్ అని, ఇలా రకరకాల పేర్లు పెట్టారు. ఇంతకుముందు వచ్చినటువంటి తెగుళ్ళు ఇంకా ఎక్కువ మందిని చంపేసినట్టుగా చూస్తాం. అంటే దాదాపు ఒకసారి అయితే 200 సంవత్సరాల క్రితం అయితే దాదాపు 1/3 ప్రపంచంలో 1/3 జనమంతా కూడా మరణించినట్టుగా చూస్తాం. కానీ ఇప్పుడు మన పరిస్థితి చాలా విడ్డూరంగా ఉన్నది. ఏంటంటే ప్రతిరోజు మనము ఈ టెక్నాలజీ ద్వారా కనెక్ట్ చేయబడతా ఉన్నాం, చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉంది, సైన్స్ బాగా డెవలప్ అయింది. కానీ ఈరోజు మనిషి యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, మానవుడు ప్రతి ఉదయాన లేచి మరణాల సంఖ్యను లెక్క పెట్టుకుంటా ఉన్నాం. నిన్న ఎంతమంది చనిపోయారు, మొన్న ఎంతమంది చనిపోయినారు, ఈరోజు స్కోర్ ఎంత అన్నట్టు చూస్తా ఉన్నాం. టెస్ట్ మ్యాచ్లలో రోజు పొద్దున్నే లేచి స్కోర్ ఎంత అని చూస్తారు కదా. అట్లా ఇప్పుడు మరణాల సంఖ్య లెక్క పెట్టుకునేటువంటి భయానకమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. ఇంతకుముందు మనం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంకా ఎక్కువ మంది చనిపోతా ఉన్నారు. వాస్తవానికి ఇంకా యాక్సిడెంట్ల ద్వారా, హత్యల ద్వారా, అక్రమాల ద్వారా, వేరు వేరు రోగాల ద్వారా ప్రతిదినం ప్రపంచంలో ఎంతో మంది చనిపోతా ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది. కానీ ఈ వైరస్ రావడం వల్ల మన మన దృక్కోణం అంతా మారిపోయింది. జీవితాన్ని గూర్చినటువంటి ఆలోచన విధానం మారిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. చాలా విచిత్రం ఏంటంటే, ఈ టెక్నాలజీ అనేది లేకపోతే, లేకపోతే ఈ ఇంటర్నెట్ అనేది లేకపోయి ఉంటే ఈ పరిస్థితులలో ఎలా ఉండేది అని నేను కొంచెం ఆలోచిస్తే భయమైంది. యాక్చువల్గా ఒకవేళ మనకు ఈ ఫెసిలిటీ అనేది లేకపోయి ఉంటే ఇంకా ఎంత భయంకరంగా ఉండేది అని నాకు నిజంగా ఆలోచిస్తూ ఉంటే వణుకుడు పుట్టింది. ఈరోజు మనం ఒక రకంగా ధన్యులం. ఎందుకు అనంటే, మనకు ప్రత్యేకంగా క్రైస్తవులకు ఇంట్లోనే కూర్చొని దేవుని వాక్యం వినడానికి, దేవుని పిల్లలతో సహవాసం చేయడానికి, మన ఆలోచనలు పంచుకోవడానికి, ఒకరికొకరం ప్రార్థన చేసుకోవడానికి ఈ టెక్నాలజీని దేవుడు ముందే సిద్ధపరిచాడు. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనేది ప్రసంగి గ్రంథంలో చాలా తేటగా ప్రసంగి చెబుతా ఉన్నట్టుగా మనం చూస్తాం. దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్ అంటారు లేక ప్రసంగి అంటారు, ఆయన రాసినటువంటి ఈ గ్రంథంలో లైఫ్ గురించి ఒక ఫిలాసఫీ, లేకపోతే ఆయన ఒక పిహెచ్డి చేసినట్టుగా చూస్తాం. జీవితాన్ని గురించి చాలా కోణాల్లో ఆయన ఆలోచించి పరిశోధనలు చేసి చివరికి కొన్ని కంక్లూజన్స్ కి వచ్చినట్టుగా మనం చూస్తాం. దాంట్లో ఆయన చెప్పినటువంటి ఈ మాటలు చాలా చాలా ఆలోచింపజేసేటువంటి మాటలు. బై ద వే బ్రదర్, నా సమయం ఎప్పటి వరకు అండి?
మీరు 30 మినిట్స్ అన్న, 30 మినిట్స్ అన్న, ఇప్పటి నుండి
30 మినిట్స్.
ఓకే,
30 మినిట్స్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ, ఫైన్. సో ఈ జ్ఞాని అయినటువంటి ఈ ప్రసంగి, ఆయన యొక్క మాటలు చాలా జ్ఞానంతో కూడినటువంటి మాటలు. మనం ఆలోచించడానికి ఇందులో చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే కొన్ని విషయాలు మాత్రమే చూడడానికి ప్రయత్నం చేద్దాం. 14వ వచనం బేస్ చేసుకొని నేను ఈ 7వ అధ్యాయం మొత్తం స్టడీ చేద్దామని అనుకున్నాను, కానీ అంత సమయం ఉండదేమో. లిటరసి 14వ వచనంలో చాలా చక్కటి మాట రాస్తాడు. సుఖదిన ముందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. అంటే ఆపద్దినమునందు ఆలోచించు. ఈరోజు ఆపద్దినంలో కూర్చొని ఆలోచించు బాబు అని చెప్తా ఉన్నాడు. ఏం ఆలోచించాలి మనం? ఏం ఆలోచించాలి ఈ పరిస్థితిలో? క్రైస్తవులంగా మనం ఏం ఆలోచించాలి? పై నుండి మనం గమనిస్తే 3-4 విషయాలు చాలా తేటగా ఆయన చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకటేంటంటే, జీవితంలో ఉండాల్సిన ప్రాధాన్యతలు ఏంటి? ఇంతకాలం మన ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. ఇంతకాలం మన జీవితం ఇంకొక పందాలో నడిచింది కదండి. ఇంతకాలం మన జీవితం అంటే దాని నిర్వచనమే వేరు. ఇంతకాలం జీవితంలో నీకు నువ్వు దేనికోసం జీవిస్తా ఉన్నావు అని అంటే ఒక పెద్ద లిస్ట్ ఉండేది. జీవితంలో ఇదో ఇంత డబ్బు సంపాదించాలి, లేకపోతే ఇంత ఆస్తి సంపాదించాలి, లేకపోతే ఇంత పేరు సంపాదించాలి, లేకపోతే ఇంత ఏమంటారు ఈ పొజిషన్ సంపాదించాలి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను ఎస్ఐని అవ్వాలి, నేను సిఐని అవ్వాలి, అలాంటి గోల్స్ పెట్టుకొని మనం జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళం. ఇంతకాలం మన యొక్క లైఫ్ డెఫినిషన్ ఆఫ్ లైఫ్ వాజ్ టోటల్లీ డిఫరెంట్. ఒక్కసారి ఆలోచించుకోండి, ఇంతకాలం మీ జీవితాన్ని మీరు ఎలా నిర్వచించారు? ఇప్పుడు మన జీవితం అంటే ఏంటి అని మనకు అర్థమవుతాం. విచిత్రం ఏంటనంటే, ఇంతకాలం ఏవైతే లేకుండా మనం జీవించలేము అని అనుకున్నామో, ఇవి లేకుండా నేను బతకలేను అని అనుకున్నామో, అవన్నీ మనకు దూరం చేయబడ్డాయి. సుఖము, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఏమంటారు పార్టీలు, తిరుగుళ్ళు, లేకపోతే సహవాసాలు, అన్ని దూరం చేయబడ్డాయి. చివరికి జీవితాన్ని గురించినటువంటి డెఫినేషన్ మాత్రమే కాదు, అసలు సంఘం అంటే ఏంటి అనేటువంటి డెఫినేషన్ కూడా ఇప్పుడు మారిపోయింది. ఇంతకాలం సంఘం అని అంటే భవనాలు కట్టుకోవడం, బిల్డింగులు కట్టుకోవడం, సంఘం అంటే మా ఊర్లో పెద్ద చర్చ్ కట్టడం, మా ఊర్లో మీకు పోటీగా మేము కడతాం, మాకు పోటీగా మీరు కడతారు. హైదరాబాద్ లో అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, దేవుడు లోకస్తులతో పాటు సంఘస్తులకు కూడా దేవుడు ఒక లెసన్ నేర్పిస్తా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మన నిర్వచనాలు మారిపోయాయి. ఇప్పుడు మన నిర్వచనాలు మారిపోయినాయి. అందుకే 7వ అధ్యాయంలో పదే పదే రిపీట్ అవుతా ఉన్నటువంటి ఒక మాట ఉన్నది. అదేంటంటే 4వ వచనంలో అంటాడు జ్ఞానుల మనస్సు, 5వ వచనంలో అంటాడు జ్ఞానుల గద్దింపు, మళ్ళీ 11వ వచనంలో అంటాడు జ్ఞానుల స్వాస్థ్యం, 7వ వచనంలో అంటాడు జ్ఞానులు తమ బుద్ధి, 10వ వచనంలో జ్ఞానయుక్తమైనది, పన్నెండవ వచనంలో జ్ఞానము ఆశ్రయాస్పదము, 12వ వచనంలో అయితే జ్ఞానము దాని పొందువారి ప్రాణమును రక్షించింది, 13వ వచనంలో జ్ఞానము వలన కలు. జ్ఞానము 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 అని పదే పదే తిరిగి తిరిగి అదే మాట రాస్తా ఉన్నట్టుగా చూస్తాం. ఈ ప్రపంచ గ్రంథం మొత్తంలో ఆయన వాడినటువంటి మాటలలో ఎక్కువగా వాడబడినటువంటి మాట జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానం 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 అంటే ఏంటి? వాట్ ఈస్ విజ్డమ్? విజ్డమ్ అంటే ఏంటి? జ్ఞానం కలిగి జీవించడం అంటే ఏంటి? జ్ఞానం కలిగి జీవించడం అంటే ఏంటో ఆయన జీవితం అంతా పరిశోధించి చివరికి చెప్తా ఉన్నటువంటి మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. జ్ఞానం అంటే ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు సరి అయిన దృక్పథంలో అర్థం చేసుకోవడం, నీ జీవితానికి సరి అయినటువంటి డెఫినేషన్స్ కలిగి జీవించడం. ఇంతకాలము చాలా రాంగ్ డెఫినేషన్స్ తో జీవించాం. ఇంతకాలం లోకమంతా కూడా భయంకరమైనటువంటి తప్పుడు భ్రమల్లో జీవించాం. ఇంతకాలము నా జీవితానికి సుఖం, నా జీవితంలో ఆనందం, నా జీవితంలో సంతోషం అని అంటే మన నిర్వచనాలు వేరుగా ఉండేవి. ఇదిగో ఇవి ఉంటే నాకు సంతోషం, అవి ఉంటే నాకు సంతోషం అనుకునే వాళ్ళు. ఇంత పెద్ద ఆస్తిపరులు ఏమంటారు, కోట్లలో కోట్ల రూపాయల మీద నిద్రలు పోయినటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఇల్లు ఊడ్చుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే వాళ్ళ వాళ్ళ బాసాలు తోముకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే వాళ్ళ గడ్డాలు గీక్కుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే వాళ్ళ వెంట్రుకలు కట్ చేసుకుంటున్నారు. దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు చూడండి. మనది ఎందుకోసం ఎందుకోసం అని అంటే మనము జ్ఞానము కొదవగా ఉన్నది. మనము జ్ఞానము లేని బుద్ధిహీనుల వల్లే జీవిస్తూ వచ్చాం ఇంతకాలం. అందుకే యేసు ప్రభు చెప్తాడు కదా, రండి మీకు జ్ఞానము, మీకు జ్ఞానము కలగజేస్తాడు, మీకు మీకు బుద్ధి గలవాడు బుద్ధి లేనివాడు ఇల్లు ఎలా కట్టుకున్నారో ఆ మొదటి ప్రసంగంలో యేసు ప్రభు చెప్పినటువంటి మొదటి ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు 7వ అధ్యాయం ముగించే సమయానికి దేవుడు ఇదే మాట మాట్లాడతాడు. బుద్ధి గలవాడు ఇల్లు ఎలా కట్టుకుంటాడు, బుద్ధి లేనివాడు ఇల్లు ఎలా కట్టుకుంటాడు, అంటే జ్ఞానం గలవాడు జ్ఞానం లేనివాడు. సో నౌ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ లివింగ్ విజ్డమ్ లైఫ్, లివింగ్ ఎ లైఫ్ విత్ విజ్డమ్, ఎ వైజ్ లైఫ్ అనేది ఇప్పుడు మనకు అవసరం. ఎందుకంటే మనం అనుకున్నటువంటి మన నిర్వచనాలు మారిపోయినాయి, మన అవసరతలు మారిపోయినాయి, మన యొక్క భ్రమలు అన్ని కొట్టివేయబడ్డాయి, మన కళలు అన్ని చెదిరిపోయినాయి, మన ఆశలు అన్ని అడియాశలైనాయి, మన వెలుగు అనుకున్నదంతా చీకటిగా మారింది. ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. న్యూయార్క్ పట్టణంలో భయంకరమైనటువంటి కరోనా వల్ల అనేక మంది చనిపోవడం మనం చూసాం. ప్రపంచం మొత్తంలో అత్యంత అత్యంత డెవలప్డ్ సిటీ ఏది అంటే న్యూయార్క్ సిటీ. దాని గురించి అంతకు ముందు చెప్పేవాళ్ళు ఏంటంటే ఇక్కడ నిద్ర అనేది ఉండదంట మనుషులకు. ఆ సిటీకి ఒక పేరు ఉన్నది, ద సిటీ దట్ నెవర్ స్లీప్స్. ఈ పట్టణము ఎప్పుడు నిద్రపోదంట. అక్కడ 24 గంటలు వ్యాపారం నడుస్తూనే ఉంటది, 24 గంటలు ఎంటర్టైన్మెంట్ నడుస్తూనే ఉంటది, 24 గంటలు ఎంజాయ్మెంట్ నడుస్తూనే ఉంటది. అక్కడ మనుషులు ఎప్పుడు నిద్రపోతారో ఎవరికి తెలియదు. అందుకే దాని పేరు సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని ఆ పేరు పెట్టారు. 2002 సంవత్సరం అనుకుంటే కదా, 11వ సంవత్సరం వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన విమానాలు వచ్చి కొట్టుకొని అప్పుడు వాళ్ళను ఆటంకవాదులు ఏమంటారు టెర్రరిస్ట్ల దాడి జరిగినప్పుడు 3000 మంది దాకా చనిపోయినప్పుడు అప్పుడు బీబీసీలో రిపోర్ట్ వస్తా ఉంది ఏంటంటే, ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ కెనాట్ స్లీప్ టు నైట్ అని ఆ రిపోర్ట్ చేస్తా ఉన్నటువంటి అమన్ పౌర్ అనేటువంటి జర్నలిస్ట్ చెప్పడం నాకు బాగా గుర్తున్నది. ఇంతకాలం నిద్రపోండ్రా బాబు అంటే నిద్రపోనటువంటి వాళ్ళు సుఖంలో ఎంజాయ్మెంట్ లో ఎంటర్టైన్మెంట్ లో నిండా మునిగి తేల్తా ఉన్నటువంటి వీళ్ళు ఈ రోజు పడుకుందామన్నా నిద్ర రాదు అని ఆరోగ్య చెప్పారు. కానీ మొన్న ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఒక అన్న చాలా ఆసిపరుడు, ఆయన వాళ్ళ ఇంట్లో పాపం తెలుగాయనే, ఆయన వాళ్ళ ఇంట్లో 3 ముగ్గురికి ఈ వ్యాధి సోకింది, అంటే కరోనా ఎఫెక్ట్ అయింది. వాళ్ళు ఎంతగా భయపడ్డారని అంటే నిజంగా మేమందరం ప్రార్థన చేసాము, వాళ్ళు దేవుని సేవలో చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతారు, చాలా మందికి సపోర్ట్ చేస్తారు. అలాంటి కుటుంబం, ఆయన చెబుతూ ఒక మాట అన్నాడు, నాకు వణుకుడు పుట్టింది. ఏమన్నాడో తెలిసా, ఆ రాత్రి కళ్ళు మూసుకోవాలంటే నాకు భయమైంది అన్నాడు. కళ్ళు మూసుకోవాలంటే భయమైంది, ఎందుకనంటే కళ్ళు మూసుకుంటే మళ్ళీ తెరుస్తామో లేదో అనే గ్యారంటీ లేదు. సో ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఈ మరణం యొక్క భయం యొక్క గుప్పిట్లో, మరణ భయం యొక్క గుప్పిట్లో కొట్టుమిట్టాడుతా ఉన్నట్టుగా చూస్తాం. కాబట్టి జ్ఞానవంతులై జీవించండి. ఆలోచించండి, ఇప్పుడు కూర్చొని ఆలోచించండి, వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ లైఫ్. రెండవ వచనంలో అంటాడు, ఏలయనగా మరణము అందరికి వచ్చును, గనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదు. బ్రతకాలనుకునేటువంటి వాడు, అంటే జ్ఞానము కలిగి బ్రతకాలనుకునేటువంటి వాడు దాని గురించి ఆలోచిస్తాడు. సో ఈరోజు ఈ వాక్యం వింటా ఉన్నటువంటి మీరు నేను ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ జీవితాన్ని గురించిన నిర్వచనం ఏంటి? నీ జీవితాన్ని దేన్ని బట్టి నువ్వు నిర్వచిస్తా ఉన్నావు? అందుకే ఈ ప్రసంగి గ్రంథంలో చివరికి వచ్చేసరికి ప్రసంగి ఈ మాటలు చెప్తా ఉంటాడు. 12వ అధ్యాయం 13వ వచనం, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టెలను అనుసరించి నడుచుచుండగలను. మానవ కోటికి ఇదే విధి. ఇది ద కంక్లూజన్ ఆఫ్ ద హోల్ సర్వే, హోల్ రీసెర్చ్. ఈ తాను చేసినటువంటి రీసెర్చ్ అంతటి యొక్క కంక్లూజన్ ఏంటి అని అంటే, ఒక మాటలో చెప్పాడు చాలా సింపుల్ గా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టెలను అనుసరించి నడుచుచుండగలను. మానవ కోటికి ఇదియే విధి. నేను మనం ఏం ఆలోచించాలి అని 14వ వచనం చదివిన తర్వాత నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆ 13వ వచనంలో ఒక క్లూ ఇస్తాడు. 13వ వచనంలోనే క్లూ ఇస్తాడు, చూడండి 7వ అధ్యాయం 13వ వచనం, దేవుని క్రియలను ధ్యానించు, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? దేవుని క్రియలను ధ్యానించు. అయిపోయింది, నా ప్రసంగం అయిపోయింది, ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తేటగా, చాలా క్లియర్ గా ఆయన చెప్తా ఉన్నటువంటి మాట, దేవుని క్రియలను ధ్యానించు. ఏంటి దేవుని క్రియలు? ఈరోజు ఈ కరోనా వైరస్, కరోనా ఈ లాక్డౌన్, ఈ పరిస్థితి అంతా, ప్రపంచం అంతా కూడా ఒక్కసారి స్తంభించిపోయినటువంటి ఈ పరిస్థితులలో ఈ పరిస్థితులు మనకు ఏం చెప్తా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించండి, ఏం చెప్తా ఉన్నాయో తెలుసా? నంబర్ 1, మొదటిది, గాడ్స్ వర్డ్ ఇస్ ట్రూ, దేవుని వాక్యం నమ్మదగింది, సత్యవంతమైంది అని ఈ పరిస్థితులు మనకు బోధిస్తా ఉన్నాయి. దేవుని వాక్యం నమ్మదగింది, దేవుని వాక్యం సత్యమైంది అని ఈ పరిస్థితులు భాష లేనటువంటి భాషలో చెప్తా ఉన్నాయి. జ్ఞానవంతుడు అది గ్రహిస్తాడు, జ్ఞానము గలవాడు అది గ్రహిస్తాడు. ఈ పరిస్థితులు మనతో మాట్లాడుతూ ఉన్నాయి, ఈ లాక్డౌన్ దినాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఏమని మాట్లాడుతూ ఉన్నాయి? గాడ్స్ వర్డ్ ఇస్ ట్రూ అంటే అర్థమేంటి? దేవుని వాక్యంలో రాయబడినటువంటిది అంత సత్యం. ఏంటా సత్యం? నంబర్ 1, వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ లైఫ్? మానవుడు తన జీవితాన్ని జీవించడానికి ప్రాముఖ్యమైంది ఏంటి అని దేవుని వాక్యం మనం చెప్తాం. ఏమని చెప్తా ఉంది? ఆది కాండంలోకి వెళ్తే ఆదాము దేవుని మీద నిలబడి ఆయన చేసినటువంటి ఆ పాపము ఏంటి అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆదాము చెట్టులో ఉన్నటువంటి పండు తిన్నాడు, ఆ పండు తినడం వల్ల అది పాపం అయ్యింది. నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు సృష్టిని చేసినప్పుడు, ఆ 7 దినాలు సృష్టిని చేసినప్పుడు, 6 దినాలు సృష్టిని చేసి 7వ దినము ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు, ప్రతి దినము సృష్టి తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఆ దినము మొదటి దినము సృష్టి అంతా చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? అది మంచిదిగా ఉండుట దేవుడు చూచాడు. ఇట్ వాజ్ గుడ్. 2వ దినం, ఇట్ వాజ్ గుడ్. 3వ దినం, ఇట్ వాజ్ గుడ్. 4వ దినం, 5వ దినం, 6వ దినం, ఇట్ వాజ్ గుడ్, గుడ్, గుడ్ అని చెప్తా ఉన్నా. అంటే ఈ చెట్లన్నీ సృష్టించినప్పుడు దేవుడు ఆ దినం తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటి, ఇట్ వాజ్ గుడ్, సరేండి. మరి ఈ చెట్లన్నీ సృష్టించినప్పుడు దేవుడు గుడ్ అని చెప్పినప్పుడు ఆదాము తిన్న ఆ చెట్టు కూడా గుడ్డే కదా, మంచిదే కదా. మరి తినడము అనేది కూడా దేవుడే పెట్టాడు కదా, ఈ పొలము ఈ తోటలో ఉన్నాయి అన్ని తినమన్నాడు కదా. తినడము మంచిదే, చెట్టు మంచిదే. మంచి చెట్టు యొక్క ఫలము ఆదాము తింటే ఎందుకు చెడు అయింది, ఎందుకు పాపమైంది? ఆలోచించాల్సినటువంటి విషయం. మానవుడు తినాలి అనేటువంటి ప్రక్రియను పెట్టింది దేవుడే, అది మంచిది. ఈ సృష్టి అంతటినీ చేసింది, ఒక దినాన ఆ చెట్లన్నింటినీ చేసింది దేవుడే, అది మంచిది, దేవుడే చెప్పాడు. కాబట్టి మంచి లిస్టులో ఉన్నటువంటి ఆ చెట్టుని, మంచి ప్రక్రియల్లో ఉన్నటువంటి తినడం అనే ప్రక్రియని, ఈ రెండు జరిగినప్పుడు ఎందుకు పాపం అన్నాడు దేవుడు? ఎందుకో తెలుసా? ఎందుకు అనంటే, వినండి జాగ్రత్తగా వినండి, ఎందుకు అనంటే ఆ రోజు ఆదాము పండు తినడం అనేది కేవలము తింటున్నటువంటి పండు మాత్రమే కాదు, అక్కడ ఆదాము చేసినటువంటి పని ఏంటంటే ఆ పండు తీసుకొని చేతిలోకి తీసుకున్నప్పుడు అంతకు ముందు దేవుడు చాలా తేటగా చెప్పాడు, దిస్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ యువర్ లైఫ్, నువ్వు జీవించడానికి ఇది కాదు కావాల్సింది, కానీ నా నోటి నుండి వచ్చే మాట నీకు కావాలి, నా మాటకు నువ్వు ఒబీడియన్స్ చూస్తూ నా మాటకు నువ్వు లోబడి జీవించడం కావాలి, అది నిన్ను బ్రతికిస్తుంది. ఆదాము ఏం చేశాడు? పండు తీసుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు. అంటే చెప్పకనే దేవుని ఎదుట ఒక మాట చెప్తా ఉన్నాడు, ఏంటంటే దేవా ఇదిగో ఇది నా జీవితం, నా ఇష్టం, నాకు ఏది నచ్చితే నేను అది తింటాను, నువ్వు చేసింది మంచిదే కాబట్టి నాకు ఇది నచ్చింది నేను తింటాను, ఇప్పుడు నువ్వేది చెప్పినా నాకు అనవసరం. అంటే ఇంకో మాటలో చెప్పాలనంటే నీకు నాకు చెల్లి అని చెప్పాడు. నేను ఎలా ఊహిస్తానంటే ఆదాము దేవుని యొక్క నిలబడి, దేవా ఇదిగో నా జీవితం నా చేతిలోకి తీసుకుంటున్నాను, నా ఇష్టం వచ్చింది నేను తింటాను, నువ్వు వద్దన్నా నేను తింటా, ఎందుకు? నాకు జ్ఞానం వచ్చింది, నౌ ఐ నో హౌ టు హ్యాండిల్ మై లైఫ్, నా జీవితాన్ని నేను ఎలా ఎలా హ్యాండిల్ చేసుకోవాలో, నా జీవితాన్ని నేను ఎలా ఏమంటారు సంజాయించుకోవాలో నాకు తెలుసు అన్నట్టు ఆదాము ఆదాము దేవుని మీద నిలబడి ఒక డిక్లరేషన్ చేస్తా ఉన్నాడు. పండు తినడం అనేది కేవలము పండు తినడం మాత్రమే కాదు, దేవునికి ముందు ఒక డిక్లరేషన్ చేస్తా ఉన్నాడు. ఏంటది? దిస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మై లైఫ్. అదే ఏమంటారు, యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చి యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత మళ్ళీ అదే టెంప్టేషన్ తీసుకొచ్చాడు కదా, ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, నీకు ఇది అవసరం, ఇదిగో నీ జీవితానికి నువ్వు జీవించాలనంటే ఈ రొట్టెలు అవసరం, ఆదాముతోనేమో ఈ పండు అవసరం అని చెప్పాడు. ఆదాము దాన్ని అంగీకరించాడు. కానీ ఏసయ్య దగ్గరికి వచ్చి ఇగో ఈ రొట్టెలు అవసరం అని చెప్తా ఉన్నాడు, అంటే తిండి అవసరం అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏసయ్య చక్కటి మాట చెప్పాడు, మనుషుడు బతికేది రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. సో ఈ కరోనా వైరస్ మనకి ఏం చెప్తా ఉంది? నువ్వు బ్రతికేది నీ ఉద్యోగాన్ని బట్టి కాదు బాబు, నువ్వు బ్రతికేది నీ బ్యాంకు బ్యాలెన్స్ని బట్టి కాదు బాబు, నువ్వు బ్రతికేది నీ ఇంట్లో ఉన్న బంగారపు తులాల తులాల బంగారాన్ని బట్టి కాదు, కిలోల కిలోల బంగారాన్ని బట్టి కాదు బాబు, నీ ఇంటి వెనక ఉన్న పొలాలను బట్టి కాదు బాబు, నువ్వు బ్రతికేది దేవుని కృప వల్ల, కేవలం దేవుని మాట వల్ల. ద ఎసెన్షియల్ ఆఫ్ లైఫ్, వాట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఈజ్ గాడ్స్ వర్డ్, దేవుని మాట. దేవుని మాటను బట్టి మాత్రమే నువ్వు జీవిస్తావు. ఈరోజు మన పరిస్థితి అదే అయింది కదా, ఆకాశంలో ఏమంటారు గ్రహాల మీదకి వెళ్ళి ఇళ్ళు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. భూమి యొక్క అంచుల్లోకి, భూమి యొక్క లోతుల్లోకి దిగి అక్కడ ఉన్నటువంటి మర్మమైనటువంటి విషయాలను బయటికి తీస్తా ఉన్నారు. కానీ మనిషి గొంతులో ఇరుక్కుపోయినటువంటి, గొంతులోకి ఏమంటారు, ఆ శ్వాస నాళాల్లోకి వచ్చినటువంటి ఆ చిన్న వైరస్ ని అరికట్టలేకపోతాను. నవ్వి మానవుని యొక్క జ్ఞానం యొక్క లిమిటేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం, కరోనా వైరస్ నాకు చెప్తా ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసా, దేవుని మాటలు నిజం. బాబు, దేవుని మాటలు నిజం. దేవుని మాటలు ఏంటి నిజం? నీ బ్రతుకు కావాల్సింది, నువ్వు బ్రతికి ఉండాలనంటే కావాల్సింది ఈ లోకం ఇచ్చేటువంటి ఆస్తిపాస్తులు కాదు, లోకంలో ఇంతకాలం నువ్వు పెట్టుకున్న డెఫినేషన్లు కాదు, దేవుని నోటి మాట వల్ల నువ్వు జీవిస్తావు. రెండవది, దేవుని వాక్యం నిజం అని ఎందుకు చెప్తా ఉంది, ఎందుకు చెప్తా ఉందో తెలుసా? ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి వార్తలు మనం వింటా ఉన్నాం. వార్తలు ఏంటంటే, అనేక పట్టణాలలో అడవులలో ఉన్నటువంటి జంతువులు చాలా ఫ్రీగా వచ్చేస్తున్నాయి, చాలా ఫ్రీగా సిటీల్లోకి వచ్చేస్తా ఉన్నాయి. ఆ వీడియోస్ చాలా చూసాం వాట్సాప్లలో. మొసళ్ళు రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి, మొసళ్ళు రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి, చిరుత పులులు, పులులు రోడ్ల మీద తిరుగుతా ఉన్నాయి. విచిత్రమైనటువంటి జంతువులన్నీ మానవ ఆవాసాల్లోనికి వస్తా ఉన్నాయి. ఇంకొక వైపు భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో పొల్యూషన్ తగ్గిపోయింది. ఇంకొక వైపు నీళ్లు, నదులన్నీ ఇంతకాలము మురికైపోయినటువంటి నదులు, కలుషితమైపోయినటువంటి నదులన్నీ ఇప్పుడు స్వచ్ఛంగా మారుతా ఉన్నాయి. అంటే ఏంటి అర్థం? ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి? జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆలోచిస్తే ఇవన్నీ కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తా ఉంటాయి. ఏంటో తెలుసా? ఒకసారి ఊహించండి, ఆదామును మొదట పాపానికన్నా ముందు ఆదాము తోటలో ఉన్నప్పుడు ఇదే కదా ఎగ్జాక్ట్ గా జరిగింది. స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి నీళ్లు, జంతువులు ఆయన పిలిస్తే వచ్చి ఆయన పక్కన నిలబడేటువంటి పరిస్థితి. ఇది ఒకసారి ఇమాజిన్ చేయండి ఆ సీన్. సో మనిషి తన యొక్క పరిధులలో జీవిస్తే, దేవుడు పెట్టినటువంటి పరిధిలో జీవిస్తే, ఏ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి దాని యొక్క పరిధిలో జీవిస్తే ఈ సృష్టి అంతా ఎంత సుఖదాయకంగా మారుతుందో ఆలోచించండి. పక్షులు ఈ కాలంలో చాలా, ఇంతకు ముందు ఎన్నడూ చూడని పక్షులను ఇప్పుడు చూస్తా ఉన్నాం. మా ఆఫీస్ బిల్డింగ్ యాక్చువల్ గా అది కింద సెల్లార్ లో పార్కింగ్ ఉంటది. నేను మొన్న ఒక రోజు ఏదో సామాన్ అవసరమై నేను ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళి పార్కింగ్ దగ్గర బండి పార్క్ చేస్తా ఉన్నప్పుడు ఆ పైన కొన్ని తీగలు ఉన్నాయి, ఈ ఇంటర్నెట్ ఈ కరెంట్ తీగలు కొన్ని ఉన్నాయి ఆ పిల్లర్ కి. దాని మధ్యలో ఒక పక్షి పిల్లలు పెట్టింది. అది నేను బండి ఒక రాపగానే అది ఏమనుకుందో ఏమో గట్టి గట్టిగా అరుస్తా ఉంది. నేను పైకి చూస్తే అసలు అలాంటి పక్షి ఇంతవరకు నేను చూడలేదు. ఎప్పుడు ఆ పక్షి ఇప్పుడు అక్కడ వచ్చి పిల్లలు పెడతా. అంటే సృష్టిలో ఒక ఒక కోహిరెంట్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో. కోహిరెంట్ అని అంటే అందరూ సమపాలల్లో కలిసి జీవించడం. అది దేవుడు సృష్టించినటువంటి ప్రపంచం, దేవుడు సృష్టించినటువంటి సృష్టి. ఆ సృష్టిలో జంతువులన్నీ మానవులతో కలిసి, మానవులు జంతువులతో కలిసి కలుషితం కానటువంటి ఈ సృష్టి అంతా కూడా, ఈ ఎకాలజీ అంతా కూడా, ఈ వాతావరణం అంతా కూడా కలుషితం కాకుండా ఉన్నటువంటి ఆ ప్రపంచం దేవుడు సృష్టించాడు. ఈరోజు మనిషిని తన పరిధుల్లోకి నెట్టివేసినప్పుడు, పరిధుల్లోకి లిమిట్ చేసినప్పుడు సృష్టి తన గాయాన్ని మాన్చుకుంటుంది అని అనేకులు చెప్తా ఉన్నారు సైంటిస్ట్. అంటే అర్థం ఏంటి? పాపము ఎంక్రోచ్మెంట్ అనేది తీసుకొచ్చింది. ఎంక్రోచ్మెంట్ అని అంటే వేరే వాళ్ళ ఆస్తులను మనము లాక్కోవడం, మనము ఆక్రమించుకోవడం. మన భూమి ఇంకొకళ్ళు ఎవరన్నా ఆక్రమించారనుకోండి దాన్ని ఎంక్రోచ్మెంట్ అంటాం. అంటే మన పరిధి దాటి ఇంకొకళ్ళ పరిధుల్లోకి మనం వెళ్ళడం అన్నమాట. దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం నిజం. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతి జీవికి లిమిట్స్ పెట్టాడు. ఆ లిమిట్స్ ప్రకారం మనం జీవించి ఉండి ఉంటే మన జీవితం ఇంత బాధాకరంగా మారేది కాదు. essentials of life. So brothers, what is corona teaching you? ఈ కరోనా మీకు ఏమి బోధిస్తా ఉంది? ఏం బోధిస్తా ఉంది? మొదటిది, దేవుని వాక్యం నిజం. దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఆ విలువలు, ఆ నిర్వచనాలు చాలా నిజం. నాకు ఇంకా 10 నిమిషాలు సమయం ఉన్నట్టుంది, నేను ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు చెప్తుంది, కానీ ఐ విల్ క్లోజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రెండవ విషయం, దేవుని వాక్యం నిజం అనేది మాత్రమే కాదు, రెండవ విషయం ఏం చెప్తా ఉందనంటే, దేర్ ఆర్ సమ్ యూనివర్సల్ కాన్స్టెంట్స్, అంటే సార్వత్రికంగా ప్రపంచం అంతా కూడా అందరికీ సమంగా ఉన్నటువంటి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ప్రామాణికాలు ఉన్నాయి. ప్రామాణికము అని అంటే స్టాండర్డ్స్ అన్నమాట. స్టాండర్డ్ అంటే ఇప్పుడు 1 కిలో బాత్ ఉన్నది అనుకోండి, ఆ కిలో బరువు తీసుకొని మనం అమెరికాకు పోయినా అది కిలోనే, ఇండియాకు వచ్చిన కిలోనే, కిలో బరువే, కిలోగ్రామే. మనం హైదరాబాద్ లో తూచినా అది కిలోగ్రామే ఉంటది, అది పాకిస్తాన్ లో తూచినా కూడా కిలోగ్రామే ఉంటది, దాన్ని కిలోగ్రామ్ అంటారు. దిస్ ఇస్ యూనివర్సల్ కాన్స్టెంట్, అంటే ప్రపంచం అంతా కూడా ఈ బరువు కిలోగ్రామ్ అని గుర్తించారు. ఆ విధమైనటువంటి యూనివర్సల్ కాన్స్టెంట్స్, కొన్ని ప్రాపంచిక ప్రామాణికాలు కొన్ని కరోనా మనకు చూపిస్తా ఉంది. మొదటిది ఏంటో తెలుసా? ఈరోజు అందరూ బ్రతకాలని కోరుకుంటా ఉన్నారు కదండి, ఈరోజు అందరూ బ్రతకాలని కోరుకుంటాం. ఇంతకు ముందు ఒరే బ్రతకండ్ర బాబు అంటే ఆత్మహత్యలు చేసుకునేవాడు. ఇంతకు ముందు నీకు జీవం కలగాలంటే దేవుని దగ్గరికి రా బాబు అంటే నాకు జీవం ఎందుకు, సత్యనాడు ఏమైతే ఏముందిలే అనుకునేవా. కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా మేము బ్రతకాలి అని భయపడతా ఉన్నాం, వణుకుతా ఉన్నాం. అంటే అర్థం ఏంటి? మానవుని యొక్క అంతరంగంలో, మనిషి యొక్క హృదయంలో జీవించాలి అనేటువంటి ఒక కోరికను దేవుడు పెట్టాడు. జీవించాలి, మనం పుట్టేదే జీవించడం కోసం, మనం పుట్టేదే బ్రతకడం కోసం. అందుకే పుట్టిన పాప పుట్టగానే ఏడుస్తుంది, ఎందుకోసం? నేను బ్రతకాలి అని. అలాగే 99 సంవత్సరాల వయసున్న ముసలాయనని వెంటిలేటర్ మీద పెడితే ఆయన కూడా ఏడుస్తాడు, ఎందుకు? నన్ను చంపొద్దు, నన్ను బ్రతకండి. సో బ్రతకాలి అనేటువంటి కోరిక సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉండేటువంటి కోరిక. అది ఇప్పుడు మనకు ఈ కరోనా వైరస్ గుర్తు చేస్తా ఉంది. ఎవరు అనట్లేదే, నాస్తికులు, దేవుడు లేడు అని చెప్పేటువంటి వాళ్ళు, ఈ జీవితానికి విలువ లేదు, జీవితానికి అర్థం లేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు కూడా, జీవితానికి అర్థం లేదు కాబట్టి కరోనా వస్తేంటి, ఏమొస్తేంటి, అది ఎట్లాగో బయటలో మోసం కదా అని ఎవరు అనట్లేదే. అందరూ బ్రతకాలని కోరుకుంటా ఉన్నారు. యూనివర్సల్ కాన్స్టెంట్, బ్రదర్ సిస్టర్, యూ హ్యావ్ టు లివ్. దేవుడిని సృష్టించింది జీవించడానికి. ఎలాంటి జీవితం? నిత్యత్వంలో జీవించడానికి. దేవుడు నిన్ను నన్ను సృష్టించింది మరణించడానికి కాదు, జీవించడానికి, నిత్యత్వంలో జీవించడానికి. అందుకే ఆయన అంటా ఉన్నాడు, నువ్వు బతకాలనంటే నీ పాపం తుడిచివేయబడాలి. అందుకోసమే యేసుక్రీస్తు భూమిపై తెచ్చాడు, నీకోసం నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, నువ్వు బ్రతకాలి అని చెప్పాలి. నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడి ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్యము జీవించినట్లు ఆయన అనుగ్రహించి నిత్య జీవం, నిత్య జీవం దేవుడు కోరుకుంటుంది. ఏంటో తెలుసా? మానవుడు బ్రతకాలి. మానవుడు ఎక్కడ బ్రతకాలి? ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయనతో బ్రతకాలి అని దేవుడు కోరుకుంటారు. That is why God wants you to live. నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈరోజు మానవులంతా కోరుకుంటా ఉన్నారు బ్రతకాలని కదా. ఇంకోవైపు యూనివర్సల్ కాన్స్టెంట్, అనదర్ యూనివర్సల్ కాన్స్టెంట్ ఏంటంటే, ప్రపంచం అంతా కూడా ఈ కరోనా వైరస్ ముందు సమానం అయిపోయింది. భిక్షగాడితో దగ్గర నుండి అనిల్ అంబానీ వరకు, ముఖేష్ అంబానీ వరకు అందరూ సమానం అయిపోయారు. ఇది ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్రధానమంత్రులు, దేశ ప్రధానమంత్రులు, బ్రిటన్ దేశ ప్రధానమంత్రికి కరోనా సోకిందని 24 రోజులు ఆయనని ఐసోలేషన్ లో పెట్టారు. నువ్వు ప్రధానమంత్రి లే, నీకేం కాదు అని కరోనా వదిలేదు. అలాగే పాపం అనే రోగం ఉన్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని దేవుని వాక్యం చెప్తా. ఆ రోగం అందరికీ సమానం. పుట్టుకతోనే నేను నా తల్లి గర్భంలో పాపంతో పుట్టాను అని దావీదు చెప్తాను. ఈరోజు నువ్వు నేను కరోనా కోసము, వ్యాక్సిన్ కోసము, కరోనా వ్యాధిని ఈ వైరస్ కోసం వ్యతిరేకంగా వ్యాక్సిన్ కోసము శాస్త్రజ్ఞులు ఎంత పరిశోధనలు చేస్తా ఉన్నారో, ఎంత తొందరపడతా ఉన్నారో, ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తా ఉన్నారు. ఒక వ్యాక్సిన్ సృష్టించాలనంటే కనీసము 1.5 సంవత్సరాలు టైం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ రూల్ తీసేశారు, ఇమ్మీడియట్ గా దాన్ని ప్రయోగించండి అని చెప్తా ఉన్నారు. అయినా జవాబు లేదు. అంటే అర్థం ఏంటి? సెకండ్ యూనివర్సల్ కాన్స్టెంట్, దట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం దట్ ఈస్ బిగ్గర్ దాన్ మ్యాన్. అయ్యా అమ్మ, గుర్తు చేసుకోవాల్సిన విషయం, ఒక సమస్య ఉంది, ఆ సమస్య మానవుని శక్తికి మించినది. అది కేవలం వ్యాధి మాత్రమే కాదు, నిన్ను నిత్యత్వంలో నుండి, ఏ జీవితం అయితే నువ్వు జీవించాలని కోరుకుంటావన్నావో దాన్ని కోల్పోయేట్టుగా చేసేటువంటి సమస్య పాపం యొక్క సమస్య కదా. నేను ముగిస్తా ఉన్నాను. ఇంకా సంఘం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు సమయం లేదు. ఐఎమ్ క్లోజింగ్ నౌ. సో ప్లీజ్, ఈరోజు సొలొమోను ప్రసంగి చెప్పినటువంటి ఆ మాటను మనం గుర్తు తెచ్చుకున్నాము. సుఖదినం నందు సుఖముగా ఉండుము, ఆపద్దినము నందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని మరులు చెనిపి కొనకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏదో నెగటివ్ గా రాసినట్టుగా తెలుగులో ఉంది, కానీ వాస్తవానికి దాని అర్థం అది కాదు. అంటే దేవుడు నువ్వు తెలుసుకోకూడదు అని చెప్పట్లేదు. దాని అర్థం ఏంటనంటే, ఈ సుఖ దుఃఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. మరణము తర్వాత ఏం జరగబోతుంది అని నువ్వు ఆలోచించాలి. 13వ వచనంలో చెప్తాడు, దేవుని క్రియలను ధ్యానించింది, దేవుని క్రియలను ధ్యానించింది. అమ్మా అయ్యా, ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక ఏమంటారు, ఏకైక అని లేకపోతే మన ముందున్నటువంటి సవాల్ ఒకటి, దేవుని క్రియలను నువ్వు ధ్యానిస్తా ఉన్నావా? దేవుని క్రియలను అర్థం చేసుకుంటా ఉన్నావా? లేక ఇదంతా ఏంటి అనే నిస్పృహలోకి, నిరాశలోకి వెళ్ళిపోయి జవాబు లేనటువంటి ఆ సమస్యల వలయంలో చిక్కుకొని జీవితం మీద ఆశలు కోల్పోయి అంతా వ్యర్థం అనేటువంటి ఆ ఫిలాసఫీలోకి వెళ్ళిపోతా ఉన్నావు? అలా స్టార్ట్ చేశాడు ఈ ప్రసంగి, అంతా వ్యర్థం వ్యర్థం అని స్టార్ట్ చేశాడు. చివరికి ఆయనకు ఒక జవాబు దొరికింది, ఏంటనంటే మానవ కోటి అంతటికి ఇదియే విధి. ఏంటనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండగలము, మానవ కోటికి ఇదియే విధి. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనం మరొకసారి దేవునికి సమర్పించుకుందాం, ఆలోచిద్దాం, యథార్థంగా ఆలోచిద్దాం, ఒకసారి మన హృదయాల్లోనికి తొంగి చూసుకొని ఆలోచిద్దాం. నిజంగా నీ ఆత్మకు రక్షణ ఉందా? నిజంగా నీ ఆత్మ రక్షింపబడిందా? మానవ శక్తిని మించిన సమస్య మన ముందుంది. ఆ సమస్యకు జవాబు ఇవ్వడానికే యేసయ్య భూమిపైకి వచ్చాడు, తన నెత్తి మీద వేసుకున్నాడు, తన ఒంటి మీద ఆ శిక్షను భరించాడు, ఆ శిలువ మీద మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన చెప్తా ఉన్నాడు, సమస్తమైన భారం మోస్తున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈరోజు నువ్వు నేను ఆలోచించాల్సింది అది ఒకటే, దేవుడు నీ జీవితాన్ని గురించి ఏమి నిర్వచించాడో, ఏమి నిర్ణయించాడో ఆ విధంగా జీవించడానికి నువ్వు సిద్ధపడతా ఉన్నావు. రక్షింపబడ్డావా? ఈ రాత్రి నేను కళ్ళు మూస్తే నేను నిత్య జీవంలోనికి ఎంటర్ అవుతాను, దేవుని సన్నిధిలోకి ఎంటర్ అవుతాను అనేటువంటి నిశ్చయత నీకుందా? లేక ఇంతకాలం మతం యొక్క మౌఢ్యంలో, మతం యొక్క భ్రమలో, మతం యొక్క ముసుగులో క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ జీవించినటువంటి ఆ జీవితం ఇంకా పనికిరాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేర్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్ ఆల్ టుగెదర్. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ లైఫ్ చాలా చాలా సింపుల్ అండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన చెప్తా ఉన్నాడు, నీకు కావాల్సింది ఇంతకాలం నువ్వు పరుగులెత్తినటువంటి అది కాదు బాబు, నువ్వు ఒంటరిగా కూర్చొని దేవునితో నీకు సంబంధం ఉందా లేదా అనే విషయం ఆలోచించాను. ఒకవేళ ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా ఉంటే, నా జీవితం ఎటు వెళ్తా ఉందో నాకు అర్థం కావట్లేదు, నా హృదయంలో మరణం యొక్క భయం ఉన్నది, నా ఆత్మ రక్షింపబడిందో లేదో నాకు తెలీదు అని ఒకవేళ మీకు అనిపిస్తా ఉంటే, ఈ సమయంలో హృదయం తెరిచి ప్రార్థన చేయండి. దేవా, నేను పాపిని, నా శక్తికి, నా జ్ఞానానికి, నా యుక్తికి మించినటువంటి సమస్య నా ముందుంది, దీనికి ఎవడు జవాబు చెప్పలేడు. ఆ నిత్య నాశనాన్ని తప్పించడానికి కేవలం ఏసయ రక్తం మాత్రమే మార్గం, కేవలం ఏసయ రక్తం మాత్రమే మార్గం. కాబట్టి ఇదిగో దేవా, నా జీవితం నీకు అప్పగిస్తా ఉన్నా, నా పాపం నేను ఒప్పుకుంటా ఉన్నా, నన్ను క్షమించమని అడుగుతా ఉన్నా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా, నన్ను నూతన పరచు, నూతనమైనటువంటి జీవితం, నూతన సృష్టిగా నన్ను మార్చు ప్రభువా. ఇక నుంచి నా నిర్వచనాలు మార్చుకుంటాను, నా ఆశలు మార్చుకుంటాను, నా ఉద్దేశాలు మార్చుకుంటాను అని దేవుని యొద్ద మారు మనసు పొంది, మారు మనసు పొంది రక్షణ కోసం చేతులు చాపి ప్రభువా నన్ను రక్షించు అని ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా చేయకూడదాం. ఆయన నామంలో బాప్తిసం పొంది, పాప క్షమాపణను పొంది, ఈ లోకంలో ఆయన శిష్యులుగా జీవిద్దాం. బ్రతికి ఉన్నంత కాలం జీవం మాత్రమే కాదు, సమృద్ధి అయిన జీవం అనుభవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ లోకము విడిచిన తర్వాత నిత్య జీవం అనుభవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రండి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. వింటా ఉన్నటువంటి మా సహోదరులు సహోదరులు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు చూస్తా ఉన్నారు, నన్ను మమ్మలను మీరు చూస్తా ఉన్నారు, మా హృదయాంతరంగాల్లోకి మీరు చూస్తా ఉన్నారు. మా హృదయం మీ రక్తంలో కడగబడిందా లేదా అనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. ఇంకా పాపంలో జీవిస్తా ఉన్నామా లేక క్రీస్తులో జీవిస్తా ఉన్నామా అనే విషయం మీకు తెలుసు, వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళకు తెలుసు. అయితే ఈ సమయంలో ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా, ఎవరెవరైతే మీ వైపు చేతులు చాపి అయ్యా నన్ను రక్షించు, నా పాపం క్షమించి, ఇంతకాలము భ్రమలో జీవించాను, ఇంతకాలము తప్పుడు నిర్వచనాలతో జీవించాను, ఇంతకాలము మోసము వెనుక పరుగులెత్తాను, ఇంతకాలము జీవితం ఇదే అనేటువంటి తప్పుడు అవగాహనతో జీవించాను, బుద్ధి లేని వాని వల్లే జీవించాను. అయ్యా నాకు జ్ఞానం దయచే, జ్ఞాన హృదయం దయచే అని ఎవరెవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, మీ వాక్యంలో చెప్పినట్టు మీ నామందు విశ్వాసం ఇచ్చిన వారికి మీ పిల్లలకు అధికారాన్ని ఇస్తానన్నారు యోహాను 1:12 ప్రకారం ప్రార్థిస్తా ఉన్నాం. ఎవరెవరైతే ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారో, గొప్ప కార్యం, రక్షణ కార్యం, రక్షణ నిశ్చేత కార్యం వారి హృదయాల్లో చేయమని, ప్రభువా నన్ను మమ్ములను మీరు కనికరించమని మీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రీతిమైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన సహోదరులకు వందనాలు.